ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు, ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనస్సులో మాట వింటారు.
నా ప్రియమైన దేశప్రజలారా, మీ అందరికీ నా నమస్కారం. దేశం నలుమూలలా ఎక్కువ శాతం కుటుంబాలు తమ పిల్లల పరీక్షల్లో నిమగ్నమై ఉండి ఉంటారు. పరీక్షలు అయిపోయిన వారి కుటుంబాలు కాస్త ఉపశమన వాతావరణం, పరీక్షలు జరిగే కుటుంబాల్లో కాస్తంత ఒత్తిడి వాతావరణం ఉండే ఉంటుంది. ఇలాంటి సమయంలో నేనొక్కటే చెప్పగలను, క్రితంసారి మనసులో మాటలో నేను విద్యార్థులతో ఏ మాటలైతే చెప్పానో వాటిని మళ్లీ వినండి. పరీక్షల సమయంలో మీకవి చాలా పనికి వస్తాయి. ఇవాళ 26 మార్చి, ఈరోజు బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవం. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన ఒక చారిత్రాత్మక యుద్ధంలో బంగబంధు నాయకత్వంలో బంగ్లాదేశ్ మునుపెన్నడూ లేని విజయాన్ని సాధించింది. ఇలాంటి ప్రత్యేకమైన రోజున సోదరీమణులకు, స్వాతంత్ర్య బంగ్లాదేశ్ సోదర పౌరులకు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ బంగ్లాదేశ్ ఇంకా అభివృద్ధి పథంలోకి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. బంగ్లాదేశ్కు ఒక బలమైన తోడుగా, ఒక మంచి మిత్రదేశంగా మీతో చేయి చేయి కలిపి ఈ యావత్ ప్రాంతంలో శాంతిభద్రతలు కాపాడి మీరు అభివృద్ధి దిశగా అడుగులు వేయటానికి భారతదేశం తన పూర్తి సహకారాన్ని అందిస్తూనే ఉంటుంది. మన రవీంద్రనాథ్ ఠాగూర్ జ్ఞాపకాలు మన రెండు దేశాలకు భాగస్వామ్య వారసత్వం అవ్వటం మనకెంతో గర్వకారణం. ఎందుకంటే బంగ్లాదేశ్ జాతీయ గీతం మన గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిందే. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఒక ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే, 1913లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి వ్యక్తి మాత్రమే కాక ఆంగ్లేయులు ఆయనకు నైట్హుడ్ బిరుదునిచ్చారు కూడా. 1919లో జలియన్ వాలాబాగ్లో ఆంగ్లేయులు మారణహోమాన్ని సృష్టించినప్పుడు వారికి వ్యతిరేకంగా గళమెత్తిన మహామనుషుల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఒకరు. ఈ సంఘటనే ఒక 12 ఏళ్ల బాలుడు మనసుపై బలమైన ప్రభావాన్ని చూపిన సమయం. ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యంలో ఈ జలియన్ వాలాబాగ్ మారణహోమం ఆ పిల్లవాడి జీవితానికి ఒక ప్రేరణనిచ్చింది. 1919లో 12 ఏళ్లున్న ఆ చిన్న భగత్తే మనందరికీ ప్రియమై ప్రేరణగా నిలిచిన అమరవీరుడు భగత్ సింగ్. ఇవాల్టికి 3 రోజుల క్రితం 23 మార్చి భగత్ సింగ్ను, అతడి మరో 2 మిత్రులు సుఖదేవ్, రాజగురువులను ఆంగ్లేయులు ఉరికంబానికి ఎక్కించారు. ఆ సంఘటన భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు ముగ్గురికి మృత్యుభయం లేకుండా భారతమాతకు సేవ చేసుకున్న సంతోషాన్ని మిగిల్చిందన్న సంగతి మనందరికీ తెలుసు. వారు ముగ్గురూ భారతమాతకు స్వాతంత్ర్యాన్ని అందివ్వటం కోసం జీవితం పట్ల తమకున్న కలలన్నీ అంకితం చేశారు. ఇవాల్టికి కూడా ఈ 3 వీరులు మనకెంతో ప్రేరణను అందిస్తారు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల బలిదానాల గాథని మనం అక్షరాల్లో పెట్టలేం కూడా. యావత్ బ్రిటిష్ సామ్రాజ్యం ఈ 3 భయపడేది. ఉరిశిక్షపడి వారు జైల్లో ఉన్నా వారితో ఎలా మెలగాలో అనే చింత బ్రిటిష్ వారికి ఉండేది. అందుకే ఎవరూ చేయని విధంగా 24 మార్చి ఉరిశిక్ష అమలుపరచాల్సి ఉండగా 23 మార్చి దొంగతనంగా శిక్ష అమలుపరిచేశారు. అంతేకాక వారి మృతదేహాలను దొంగతనంగా ఇవాల్టి పంజాబ్ ప్రాంతానికి తీసుకువచ్చి దహనం చేయించారు. చాలా ఏళ్ల క్రితం ఆ ప్రాంతానికి నేను మొదటిసారి వెళ్ళినప్పుడు ఒక రకమైన ప్రకంపనలు నా శరీరంలో కలిగాయి. ఎప్పుడైనా అవకాశం లభిస్తే పంజాబ్ వెళ్ళి భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల తల్లుల ఇంకా బటుకేశ్వర దత్ సమాధులను తప్పకుండా దర్శించమని దేశ యువతకు నేను చెప్తున్నాను. ఆ సమయంలోనే స్వాతంత్ర పిలుపు, దాని తీవ్రత, దాని పరిమాణం పెరుగుతూ ఉంది. ఒకవైపు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు లాంటి వీరులు సాయుధ విప్లవానికై యువకులను ప్రేరేపించారు. ఇవాల్టికి సరిగ్గా 100 ఏళ్ల ముందర 1917 ఏప్రిల్ 10 మహాత్మాగాంధీ చంపారణ్ సత్యాగ్రహం చేశారు. ఇది చంపారణ్ సత్యాగ్రహ శతాబ్ది సంవత్సరం. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధేయవాదం, గాంధీగారి వ్యవహార శైలి మొదటిసారి చంపారణ సమయంలోనే తెలిసింది. ముఖ్యంగా పోరాటం తాలూకు విధి విధానాల పరంగా స్వాతంత్ర్యం కోసం సలిపిన పోరాటం ప్రయాణం మొత్తంలో ఈ సంఘటన ఒక మైలురాయి. ఈ సమయంలోనే జరిగిన చంపారణ్ సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం, అహ్మదాబాదులోని మిల్లు కార్మికుల సమ్మె, వీటన్నింటిలో మహాత్మాగాంధీగారి ఆలోచనలు, వ్యవహార శైలి తాలూకు బలమైన ప్రభావం కనబడుతుంది. 1915లో గాంధీగారు విదేశాల నుండి తిరిగి వచ్చారు. 1917లో బీహార్లోని ఒక చిన్న గ్రామానికి వెళ్ళి ఆయన దేశానికి ఒక కొత్త ప్రేరణ ఇచ్చారు. ఇవాళ మన మనసులో ఉన్న మహాత్మాగాంధీగారి రూపం ఆధారంగా మనం చంపారణ్ సత్యాగ్రహం యొక్క ప్రభావాన్ని అంచనా వేయలేము. ఊహించండి, 1915లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఒక మనిషి జరిపిన కేవలం 2 ఏళ్ల కార్యకలాపాలు. అంతకుముందు ఆయనను దేశం ఎరగదు, ఆయన ప్రభావం దేశంపై లేదు. అదే ఆరంభం. ఆ సమయంలో ఆయన ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందో, ఎంత కష్టపడాల్సి వచ్చిందో మనం ఊహించవచ్చు. జన సమీకరణ కౌశల్యం, భారతీయ సమాజం నాడి తెలుసుకునే శక్తి, తన ప్రవర్తనతో బ్రిటిష్ సామ్రాజ్యంలోని నిరుపేద వ్యక్తులు, నిరక్షరాస్యులను పోరాటం కోసం ఒకటి చేయటం, ప్రేరేపించటం, పోరాటం కోసం బరిలోకి దింపటం మొదలైన మహాత్మాగాంధీగారి అద్భుత శక్తులను చూపించింది చంపారణ్ సత్యాగ్రహమే. అందువల్లే మనం గాంధీగారి విశ్వరూపాన్ని దర్శించగలిగాం. ఒక 100 ఏళ్ల క్రితం జరిగిన చంపారణ్ సత్యాగ్రహ సమయంలోని గాంధీగారి గురించి తెలుసుకుంటే సాధారణ జీవితాన్ని మొదలుపెట్టే ఏ వ్యక్తికైనా చంపారణ్ సత్యాగ్రహం ఎంతో తెలుసుకోవలసిన అంశమే. సాధారణ జీవితాన్ని ఎలా మొదలుపెట్టాలో, స్వయంగా ఎంత పరిశ్రమించాలో, గాంధీగారు అదెలా చేశారో ఆయన నుండి నేర్చుకోవచ్చు. రాజేంద్రబాబుగారు, ఆచార్య కృపలానీగారి లాంటి మనం విన్న పెద్ద పెద్ద దిగ్గజ నేతలందరినీ అదే సమయంలో గాంధీగారు పల్లె పల్లెకీ పంపారు. ప్రజలతో కలిసి ప్రజలు చేసే పనిలో దానికి స్వాతంత్ర పోరాటపు రంగునద్దటం ఎలాగో నేర్పించారు. గాంధీగారి శైలిని ఆంగ్లేయులు అర్థం చేసుకోలేకపోయారు. పోరాటాలు, ఆలోచనలు రెండూ ఒకేసారి నడిచాయి. గాంధీగారు దీనిని ఒకే నాణ్యానికి 2 ముఖాలుగా చేశారు. ఒకటి పోరాటము, రెండవది ఆలోచన. ఒకవైపున జైళ్లు నింపుతూండటం, రెండవ వైపున వ్యూహాత్మక కార్యకలాపాలలో నిమగ్నమవ్వటం ఒక అద్భుతమైన సంతులత గాంధీగారి కార్యశైలిలో ఉంది. సత్యాగ్రహం అనే పదానికి అర్థం ఏమిటో, అసమ్మతి అంటే ఏమిటో, సహాయ నిరాకరణ అంటే ఏమిటో అంత పెద్ద సామ్రాజ్యానికి చూపెట్టారు. ఒక సంపూర్ణమైన అర్థాన్ని గాంధీగారు మాటల ద్వారా కాక ఒక సఫలపూర్వకమైన ప్రయోగం ద్వారా చూపెట్టారు. ఇవాళ దేశం చంపారణ్ సత్యాగ్రహం తాలూకు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో భారతదేశ సామాన్య పౌరుడి శక్తి ఎంత అపారమైనదో తెలిపి, ఆ అసామాన్య శక్తిని స్వాతంత్ర్యోద్యమం వైపుకు నడిపినట్లే స్వరాజ్యం నుండి సురాజ్య ప్రయాణం 125 కోట్ల ప్రజల సంకల్పశక్తి వారి పరిశ్రమకు పరాకాష్ట. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే మూలమంత్రాన్ని తీసుకుని దేశం కోసం, సమాజం కోసం ఎంతో కొంత చేయాలనే అఖండ ప్రయాసే స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహాపురుషుల కలలను సాకారం చేస్తుంది. ఇవాళ మనం 21వ శతాబ్దం వైపుకు అడుగేస్తున్నప్పుడు ఏ భారతీయుడు దేశం మారాలని అనుకోడు? ఏ భారతీయుడు దేశంలో మార్పుకి భాగస్వామి అవ్వాలని కోరుకోడు? మార్పును తేవాలనే 125 కోట్ల ప్రజల కోరిక, ప్రయత్నం ఇవే కొత్త భారతావనికి, న్యూ ఇండియాకి బలమైన పునాది. న్యూ ఇండియా ఏ ప్రభుత్వ కార్యక్రమమూ కాదు, ఏ రాజకీయ పార్టీల మేనిఫెస్టో కాదు, ప్రాజెక్టూ కాదు. న్యూ ఇండియా 125 కోట్ల ప్రజల ఆహ్వానం. 125 కోట్ల ప్రజలు కలిసి ఏ భవ్య భారతాన్ని నిర్మించాలనుకుంటున్నారో ఆ భావమే న్యూ ఇండియా. 125 కోట్ల ప్రజల మనస్సుల్లో ఒక ఆశ ఉంది, ఒక కోరిక, ఒక సంకల్పం, ఒక ఉత్సాహం ఉన్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం కాస్త మన సొంత జీవితాల్లోంచి బయటకు వచ్చి కాస్త సానుభూతితో సమాజంలో జరుగుతున్న కార్యకలాపాలను చూస్తే, చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే, లక్ష్యార్థులైన వ్యక్తులు నిస్వార్థభావంతో తమ సొంత బాధ్యతలనే కాకుండా సమాజం కోసం, దోపిడీకి గురయ్యేవారి కోసం, బాధితులు, వంచితుల కోసం, పేదల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండటం గమనిస్తే నిశ్చేష్టులవుతారు. అది కూడా ఒక తపస్సులాగా, సాధనలాగా, ఒక మూగ సేవకుడిలాగా వారి పని వారు చేసుకుపోతున్నారు. రోజూ ఆసుపత్రికి వెళ్ళి రోగులకు సేవ చేసేవారు చాలామంది ఉన్నారు. రక్తదానం అంటే వెంటనే పరుగుపెట్టేవారెందరో ఉన్నారు. అన్నార్తులకు భోజన సదుపాయాలను అందించేవారెందరో ఉన్నారు. ఎందరో రత్నాల వంటి పుత్రులున్న భూమి మనది. మానవసేవే మాధవసేవ అన్న సూత్రం మన రక్తంలో ఉంది. ఒక్కసారి దానికి సామూహికంగా సంఘటిత రూపంగానూ చూస్తే ఇదెంత పెద్ద శక్తో తెలుస్తుంది. న్యూ ఇండియా మాట వచ్చినప్పుడు దాని గురించి ఆలోచన, దాని గురించిన విమర్శ ఉండటం, విభిన్న దృష్టికోణాల నుంచి దానిని చూడటం స్వాభావికమే. ఇది ప్రజాస్వామ్యంలో అవసరం కూడా. కానీ 125 కోట్ల దేశ ప్రజలు ఒకసారి సంకల్పిస్తే, వారి సంకల్పసిద్ధి కోసం బాట ఎంచుకున్నట్లయితే, ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ నడిస్తే 125 కోట్ల దేశ ప్రజల కల అయిన న్యూ ఇండియా మన కళ్ల ముందర సాకారమవుతుంది. ఇవన్నీ బడ్జెట్ సాయంతోనో, ప్రభుత్వ పథకాల వల్లనో, ప్రభుత్వ ధనంతోనో జరగాలని లేదు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని సంకల్పించాలి. తన బాధ్యతలను పూర్తి నిజాయితీతో నిర్వర్తిస్తానని సంకల్పించాలి. ప్రతి పౌరుడు వారంలో ఒకరోజు తాను పెట్రోల్, డీజిల్ వాడనని సంకల్పించాలి. ఇవన్నీ మామూలు విషయాలే. కానీ మీరు దేశాన్ని అప్పుడు చూడండి. 125 కోట్ల దేశ ప్రజల స్వప్నం న్యూ ఇండియా మన కళ్ల ముందర సాకారమవుతున్నట్లు కనబడుతుంది. చెప్పేదేమిటంటే, ప్రతి పౌరుడు తమ పౌరధర్మాన్ని పాటించాలి, తమ బాధ్యతల్ని నిర్వర్తించాలి. అప్పుడు దానంతట అదే న్యూ ఇండియాకి ఒక శుభారంభమవుతుంది. 2022కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతాయి. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజగురులను గుర్తు చేసుకుందాం. చంపారణ్ సత్యాగ్రహాన్ని గుర్తు చేసుకుందాం. మనం కూడా మన జీవితాలను క్రమబద్ధం చేసి సంకల్పబద్ధులమై స్వరాజ్యం నుండి సురాజ్యం యాత్రలో భాగమవుదామా? నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, రండి. నా ప్రియమైన దేశప్రజలారా, నేను మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత కొద్ది నెలలలో మన దేశంలో ఎటువంటి వాతావరణం నెలకొందంటే, చాలా పెద్ద ఎత్తున ప్రజలు డిజిటల్ పేమెంట్, డిజిధన్ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. నగదురహిత వ్యవహారాలు ఎలా జరపాలన్న ఉత్సుకత పెరిగింది. నిరుపేదలు కూడా ఆ సంగతులు నేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా నెమ్మది నెమ్మదిగా నగదురహితంగా వ్యాపారాలు ఎలా చేయాలో తెలుసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత రకరకాల డిజిటల్ పేమెంట్ల విధానాల్లో చాలా వృద్ధిని చూడగలిగాం. భీమ్ యాప్ను ప్రారంభించి 2-2.5 నెలలు మాత్రమే అవుతున్నా, దగ్గర దగ్గర 1.5 కోట్ల ప్రజలు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. నా దేశ ప్రజలారా, నల్లధనం, అవినీతి పట్ల జరుపుతున్న పోరాటాన్ని మనం ముందుకు నడిపించాల్సి ఉంది. 125 కోట్ల దేశ ప్రజలు ఈ ఏడాది కాలంలో 2.5 వేల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరపగలమని సంకల్పించగలరా? మేము బడ్జెట్లో ప్రకటించాము. 125 కోట్ల దేశ ప్రజల కోసం చేసే ఈ పనిని వారు తలిస్తే ఒక ఏడాది వరకు ఆగాల్సిన పనిలేదు. 6 నెలల్లో పూర్తి చేసేయగలరు. 2.5 వేల కోట్ల డిజిటల్ వ్యవహారాలకి స్కూల్లో కట్టే ఫీజు నగదు రూపంలో కాక డిజిటల్గా చెల్లిద్దాం. రైళ్లలో ప్రయాణించినా, విమానాల్లో ప్రయాణించినా డిజిటల్ పేమెంట్స్ చెల్లిద్దాం. మందులు కొన్నా డిజిటల్ పేమెంట్ చేద్దాం. చవకబియ్యం వ్యాపారం చేసినా డిజిటల్ వ్యవస్థ ద్వారా చేద్దాం. రోజువారీ జీవితంలో ఇవన్నీ మనం చేయొచ్చు. దీనివల్ల మీరు దేశానికి ఎంత సేవ చేయగలరో మీరు ఊహించుకోలేరు. నల్లధనం, అవినీతి పట్ల జరిగే పోరాటంలో మీరొక వీర సైనికుడిగా మారగలరు. ప్రజలకు ఇవన్నీ నేర్పించడం కోసం, ప్రజలను చైతన్యవంతుల్ని చేయటం కోసం గత కొద్ది రోజుల్లో డిజిధన్ మేళ తాలూకు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. యావద్దేశంలో ఇటువంటి 100 కార్యక్రమాలను జరపాలని సంకల్పించాం. 80-85 కార్యక్రమాలు అయిపోయాయి. వాటిల్లో బహుమతి పథకాలు కూడా ఉన్నాయి. దగ్గర దగ్గర 12.5 లక్షల మంది ప్రజలు వినియోగదారుల బహుమతులు అందుకున్నారు. 70,000 మంది వ్యాపారుల కొరకు ఏర్పాటు చేసిన బహుమతులు అందుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ పనిని ముందుకు నడిపించాలనే సంకల్పించారు. 14 ఏప్రిల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ముందే నిశ్చయమైనట్లు 14 ఏప్రిల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు ఈ డిజిమేళ సమాప్తమవుతుంది. 100 రోజులు పూర్తవగానే ఒక పెద్ద చివరి కార్యక్రమం జరగనుంది. అతిపెద్ద డ్రా ఒకటి అందులో నిర్దేశించబడి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు ఇంకా మన వద్ద ఎంత సమయం మిగిలి ఉందో అంతదాకా భీమ్ యాప్ ప్రచారం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. నగదు వాడకాన్ని తగ్గించటానికి, నోట్లతో వ్యవహారాలను తగ్గించటానికి మన వంతు కృషి చేద్దాం. నా ప్రియమైన దేశప్రజలారా, మనసులో మాట కోసం ప్రతిసారి నేను సలహాలు అడిగినప్పుడల్లా అనేక రకాలైన సలహాలు రావటం నాకు ఆనందకరం. కానీ స్వచ్ఛత విషయంలో మాత్రం ప్రతిసారీ విన్నపాలు ఉంటూనే ఉంటున్నాయి. డెహ్రాడూన్ నుండి 11వ తరగతి చదువుతున్న గాయత్రి అనే అమ్మాయి ఫోన్ చేసి ఒక సందేశాన్ని తెలిపింది.
గౌరవనీయులైన ప్రధానాధ్యాపకులు గారు, ప్రధానమంత్రి గారు, మీకు నా గౌరవపూర్వక నమస్కారాలు. అన్నింటికన్నా ముందుగా ఈ ఎన్నికలలో మీరు అత్యధిక ఓట్లతో గెలిచినందుకు అనేకమైన శుభాకాంక్షలు. మీతో నా మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నాను. పరిశుభ్రత ఎంత అవసరమో ప్రజలకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. ప్రజలు చాలా చెత్త చెదారాలను వేస్తూ కలుషితం చేసే ఒక నది మీదుగా నేను రోజూ ప్రయాణిస్తాను. ఆ నది రిస్పనా వంతెన మీదుగా మా ఇంటిదాకా వస్తుంది. ఈ నది కోసం మేము బస్తీలకు వెళ్ళి ఊరేగింపులు చేశాం, ప్రజలతో మాట్లాడాం, కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం కలగలేదు. నేను మీతో చెప్పాలనుకున్నదేమిటంటే, మీరు ఒక బృందాన్ని పంపి లేదా వార్తాపత్రికల ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
చూడండి సోదర సోదరీమణులారా, 11వ తరగతి చదువుతున్న ఒక బిడ్డ ఎంత బాధపడుతోందో, ఆ నదిలోని చెత్తాచేదారాలని చూసి ఆమెకు ఎంత కోపం వస్తుందో చూడండి. దీన్ని నేను శుభసూచకంగా గుర్తిస్తున్నాను. 125 కోట్ల ప్రజల మనస్సుల్లో అపరిశుభ్రత పట్ల కోపం కలగాలనే నేను కోరుకుంటున్నాను. ఒకసారి కోపం మొదలైతే, అసంతృప్తి మొదలైతే, రోషం కలిగితే మనమే అపరిశుభ్రత పట్ల ఏదో ఒకటి చేయటానికి పూనుకుంటాం. గాయత్రి స్వయంగా తన కోపాన్ని తెలియజేయటం మంచి విషయం. నాకు సలహాను కూడా చెప్తూ తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పింది. స్వచ్ఛత ఉద్యమం మొదలైనప్పటినుండి ప్రజలందరూ అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ అందులో తమ ప్రయత్నాలను జోడించుకుంటూ ముందుకు వెడుతున్నారు. అదొక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. అపరిశుభ్రత పట్ల ద్వేషం కూడా పెరుగుతోంది. అప్రమత్తంగా ఉన్నా, సక్రియ భాగస్వామిగా ఉన్నా, ఉద్యమంగా ఉన్నా వాటికి మహత్యం ఎంతైనా ఉంటుంది. కానీ పరిశుభ్రత ఎప్పుడూ ఉద్యమం కన్నా కూడా ఒక అలవాటుతో ముడిపడి ఉంటుంది. ఈ ఉద్యమం అలవాట్లను మార్చే ఉద్యమం. ఈ ఉద్యమం పరిశుభ్రత అలవాట్లను పెంపొందించే ఉద్యమం. ఉద్యమం సామూహికంగా జరుగుతుంది. కష్టమైన పనే, కానీ చెయ్యాల్సిందే. దేశ నవతరంలో బాలల్లో, విద్యార్థుల్లో, యువకుల్లో మేల్కొన్న ఈ భావన దానంతటదే ఒక మంచి పరిణామాన్ని సూచిస్తోందని నేను నమ్ముతున్నాను. ఈరోజు నా మనసులో మాటలు, గాయత్రి చెప్పిన మాటలు వింటున్న వారందరూ గాయత్రి సందేశం మనందరికీ సందేశంగా మారాలని దేశప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, మనసులో మాట కార్యక్రమాన్ని మొదలుపెట్టిన దగ్గర నుండి చాలామంది ఒకే విషయంపై నాకు అనేక సూచనలు అందించారు. అది ఆహారం వ్యర్థమవటం గురించి. మనకి తెలుసు, మన ఇంట్లో భోజనం చేసినా, సామూహిక విందు భోజనాల్లో కూడా అవసరానికి మించి మన కంచంలో ఆహారం వేసేసుకుంటాం. కనపడినవన్నీ కంచంలో వేసేసుకుని తరువాత తినటానికి ఇబ్బంది పడతాం. కంచంలో వేసుకున్న వాటిలో సగం కూడా కడుపులో వేసుకోలేక అక్కడే వదిలేసి వచ్చేస్తాం. ఈ ఎంగిలి పదార్థాలను వదిలేయటం వల్ల మనం ఎంత నష్టం చేస్తున్నామో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇలా ఎంగిలి చేసి వదలకుండా ఉంటే ఎందరు పేదల కడుపులు నిండగలవో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది అర్థమయ్యేలా తెలపాల్సిన విషయం కాదు. మన ఇళ్లల్లో చిన్నపిల్లలకు వడ్డించినప్పుడు ఎంత తినగలవో అంతే తిను నాయనా అని అమ్మ చెప్తుంది. ఏదో ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ విషయం పట్ల ఉదాసీనంగా ఉండటం సమాజద్రోహమే అవుతుంది. పేదల పట్ల అన్యాయమే. మరో సంగతి ఏమిటంటే, ఒకవేళ మిగిలితే కుటుంబానికి కూడా ఆర్థిక లాభమే కదా. సమాజపరంగా మంచి విషయమే. కానీ ఇదెలాంటి విషయమంటే కుటుంబానికి కూడా మంచిదే. ఈ విషయమే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ అప్రమత్తత పెరగాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఉద్యమించే కొందరు యువకులను నేను ఎరుగుదును. వారు కొన్ని మొబైల్ యాపులను తయారు చేశారు. ఎక్కడెక్కడైతే ఇటువంటి ఆహారం మిగిలిపోయిందని వారిని పిలుస్తారో అక్కడికి వెళ్ళి ఆ ఆహారాన్ని ఒకచోట చేర్చి దానిని సద్వినియోగపరుస్తూ కష్టపడతారు. ఇది మన దేశంలోని యువకులే చేస్తారు. మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఇలాంటివారు మీకు కనబడతారు. వాళ్ల జీవితాలు కూడా మనకి ఎంగిలి వదలకూడదని, ఎంత తినగలమో అంతే తీసుకోవాలని తెలుపుతూ స్ఫూర్తినందిస్తాయి. చూడండి, మార్పుకి ఇవే దారులుంటాయి. ఎవరైతే శరీరం, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తారో వారెప్పుడూ చెప్తారు, కడుపులో కొంచెం ఖాళీ ఉంచండి, కంచంలో కొంచెం ఖాళీ ఉంచండి అని. ఆరోగ్య విషయం కాబట్టి ఏప్రిల్ 7వ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఐక్యరాజ్యసమితి 2030 వరకు యూనివర్సల్ హెల్త్ కవరేజ్, అంటే అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని నిర్ణయించారు. ఈసారి ఐక్యరాజ్యసమితి 7వ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డిప్రెషన్ మీద దృష్టి పెట్టాయి. ఈసారి వారి ప్రధానాంశం డిప్రెషన్. మనకి కూడా డిప్రెషన్ అనే పదం తెలుసు, కానీ అర్థం తెలుసుకోవాలంటే కొందరు దాన్ని కుంగుబాటు అంటారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో 35 కోట్ల పైబడి ప్రజలు మానసికంగా డిప్రెషన్తో బాధపడుతున్నారు. ప్రమాదం ఏమిటంటే మన చుట్టుపక్కల ఉన్నవారిలో కూడా మనం ఈ సంగతి గమనించం. బాహాటంగా ఈ సంగతి మాట్లాడటానికి కూడా మనం ఇష్టపడం. డిప్రెషన్కి గురైన వ్యక్తి దాని గురించి మాట్లాడడు, ఎందుకంటే ఆ వ్యక్తి కూడా దాని గురించి చర్చించడానికి సిగ్గుపడతాడు. డిప్రెషన్ నుండి విముక్తి లభించదని భావించవద్దని నేను దేశప్రజలతో చెప్పాలనుకుంటున్నాను. ఒక మానసిక వాతావరణాన్ని ఏర్పరిచినప్పుడే విముక్తి లభించటం ప్రారంభమవుతుంది. మొదటి మంత్రం ఏమిటంటే సప్రెషన్ బదులుగా ఎక్స్ప్రెషన్ అవసరం. అంటే డిప్రెషన్ని అణిచివేయకుండా దానిని బయటకు తెలియపరచటం. మీ మిత్రుల వద్ద, తల్లిదండ్రుల వద్ద, అన్నదమ్ముల మధ్య, ఉపాధ్యాయులతో మీకేమనిపిస్తోందో మనసు విప్పి చెప్పండి. హాస్టల్లో నివసించే పిల్లలకు అప్పుడప్పుడు ఒంటరితనం వల్ల ఎంతో ఇబ్బంది కలుగుతుంది. మన దేశంలో సౌభాగ్యమేమిటంటే మనం ఉమ్మడి కుటుంబాల్లో పెరిగి పెద్దవాళ్లమయ్యాం. పెద్ద పెద్ద కుటుంబాల్లో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి డిప్రెషన్కి అవకాశాలు ఉండవు. కానీ నేను కొందరు తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటున్నాను, మీరెప్పుడైనా గమనిస్తే ఒక్కోసారి మీ పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు, ఇంతకుముందు మీతో కలిసి భోజనం చేసేవారు ఇప్పుడు హఠాత్తుగా తర్వాత తింటాను అని టేబుల్ దగ్గరికి రారు. ఇంట్లో అందరూ బయటకు వెడుతుంటే నేను రానని ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడుతుంటే ఎందుకలా చేస్తున్నారో గమనించారా? అవి డిప్రెషన్ వైపుకి మొదటి అడుగులుగా మీరు నమ్మండి. ఒకవేళ వారు సమూహం వైపుకు కాక ఒంటరితనం వైపుకు అడుగులు వేస్తుంటే ప్రయత్నపూర్వకంగా అలా జరగకుండా చూడండి. వారితో మనసు విప్పి ఎవరైతే మాట్లాడతారో వారి మధ్యన వాళ్లకు ఉండే అవకాశాన్నివ్వండి. నవ్వుతూ, సంతోషంగా ఉండే మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్లను, తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ప్రేరేపించండి. వాళ్ల మనసులో ఎక్కడ ఏ నిరాశ ఉందో దానిని బయటకు తీయండి. ఇదే ఉత్తమమైన ఉపాయం. ఈ డిప్రెషన్ శారీరక, మానసిక రోగాలకు కారణమవుతుంది. ఎలాగైతే మధుమేహం అన్ని రకాల రోగాలకు మూలమవుతుందో అలానే డిప్రెషన్ కూడా నిలబడటానికి, పోరాడటానికి, సాహసించటానికి, నిర్ణయాలు తీసుకోవటానికి ఉన్న మన సామర్థ్యాలన్నింటినీ ధ్వంసం చేసేస్తుంది. మీ మిత్రులు, మీ కుటుంబం, మీ పరిసరాలు, మీ వాతావరణం అన్నీ కలిసి మిమ్మల్ని డిప్రెషన్లోకి వెళ్లకుండా ఆపగలవు. ఒకవేళ అందులోకి వెళ్ళి ఉంటే బయటకు కూడా తీసుకురాగలవు. మరో విధానం కూడా ఉంది. ఒకవేళ మీ వాళ్ల మధ్యన మీరు మనసు విప్పి మీ అభిప్రాయాలు తెలపలేకపోతే ఒక పని చేయండి. మీ చుట్టుపక్కల ఎక్కడైనా సేవాభావంతో పనిచేస్తున్న వారి వద్దకు వెళ్ళి వారికి సహాయం చేయండి. మనసు పెట్టి సహాయం చేయండి. వారి కష్టసుఖాలను పంచుకోండి. అప్పుడు మీరు గమనించండి, మీలోని బాధంతా అదృశ్యమైపోతుంది. ఎదుటివారి దుఃఖాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, సేవాభావంతో చేస్తే మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉత్పన్నమవుతుంది. ఇతరులను కలిసినప్పుడు, ఎవరికైనా సేవ చేసినప్పుడు, నిస్వార్థంగా సేవ చేసినప్పుడు మీరు మీ మనసులోని బరువుని సులువుగా తేలికపరుచుకోగలరు. అలానే మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి యోగా కూడా ఒక చక్కని మార్గం. ఒత్తిడికి దూరంగా, మానసిక శ్రమకు దూరంగా ప్రసన్న చిత్తంతో జీవన ప్రయాణాన్ని గడపటానికి యోగా చాలా సహాయం చేస్తుంది. జూన్ 21న 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. కొన్ని లక్షల మంది సమక్షంలో సామూహిక యోగా దినోత్సవాన్ని జరుపుకోవటానికి మీరు కూడా ఇప్పటినుంచే సమాయత్తం అవ్వండి. మీ మనసులో ఈ 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఏవైనా సలహాలు ఉంటే మీరు మీ మొబైల్ యాప్ ద్వారా మీ సలహాలను నాకు పంపండి, మార్గాలను సూచించండి. యోగాకు సంబంధించి ఎన్ని గీతాలు, కావ్యాత్మక రచనలు మీరు తయారు చేయగలరో అవన్నీ చేయండి. అవి ప్రజలకు సులభంగా అర్థమవుతాయి. ఆరోగ్యం గురించి ఎలాగూ చర్చ వచ్చింది కాబట్టి తల్లులకి, సోదరిమణులకి నేనివాళ ముఖ్యంగా ఓ సంగతిని చెప్పదలుచుకున్నాను. గత కొద్ది దినాల్లో భారత ప్రభుత్వం ఒక పెద్ద ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. మన దేశంలో ఉన్న ఉద్యోగినుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పనిచేసే వర్గంలో వారి భాగస్వామ్యం పెరుగుతుండటం స్వాగతించాల్సిన విషయం. దానితోపాటే మహిళలకు ప్రత్యేకమైన బాధ్యతలు కూడా ఉన్నాయి. కుటుంబ బాధ్యతలే కాకుండా ఆర్థికపరమైన బాధ్యతల్లో కూడా వారు పాలుపంచుకోవలసి ఉంటోంది. దానివల్ల అప్పుడప్పుడు లేదా ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలకు అన్యాయం జరుగుతోంది. అందువల్ల భారత ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ పనివర్గం మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ గర్భిణులుగా ఉన్న సమయంలో, ప్రసవ సమయంలో, ఇంతకుముందు ఇచ్చే 12 వారాల ప్రసూతి సెలవును ఇప్పుడు 24 వారాలకు పెంచాం. ఈ విషయంలో ప్రపంచంలో 2-3 దేశాలే మనకంటే ముందు ఉన్నాయి. ఈ సోదరీమణులందరి కోసమని భారతదేశం ఎంతో ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విషయంలో ప్రపంచంలో 2-3 దేశాలే మనకంటే ముందు ఉన్నాయి. దాని ముఖ్యమైన ఉద్దేశం నవజాత శిశువు సంరక్షణ. భారత భావి పౌరుడికి తాను జన్మనెత్తిన ప్రారంభ సమయంలో సరైన సంరక్షణ అందాలని, తల్లి ప్రేమ నిండుగా పొందాలని, అప్పుడే ఈ పిల్లలు పెరిగి పెద్దై దేశానికి మంచి శక్తిగా మారతారు. అప్పుడు తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుందని ఇలాంటి ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఇందువల్ల ఫార్మల్ సెక్టార్లో పనిచేసే దాదాపు 18 లక్షల మంది మహిళలకు దీనివల్ల లాభం చేకూరుతుంది. నా ప్రియమైన దేశప్రజలారా, 5న శ్రీరామనవమి పర్వదినం, 9న మహావీర్ జయంతి, 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఈ మహాపురుషుల జయంతులన్నీ మనకు ఎంతో ప్రేరణను ఇస్తూ ఉండాలి, న్యూ ఇండియా కోసం సంకల్పించే శక్తినివ్వాలి. 2 రోజుల తర్వాత చైత్రశుక్ల పాడ్యమి, కొత్త సంవత్సరం మొదటి పాడ్యమి. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. వసంత ఋతువు తర్వాత మన రైతులందరి శ్రమకు ఫలితం లభించి పంటలు చేతికి వచ్చే సమయమిది. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ కొత్త సంవత్సరాన్ని వేరువేరు పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడీ పడ్వా, ఆంధ్ర కర్ణాటకల్లో నూతన సంవత్సరం ఉగాదిగా, సింధీల చేటీచాంద్, కశ్మీరీ నవరోహ్, అవధ్ ప్రాంతంలో సంవత్సర పూజ, బీహార్లోని మిథిలలో జుడ్ శీతల్, మగధలో సుత్వానీ పండుగ కొత్త సంవత్సర పరంగా జరుగుతాయి. భారతదేశం ఇన్ని లెక్కించలేనన్ని వైవిధ్యాలతో కూడుకున్న దేశం. నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ కూడా నా తరఫున చాలా చాలా శుభాకాంక్షలు, అనేకానేక ధన్యవాదాలు.
మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనస్సులో మాట విన్నారు. అనువాదం ఈమని ఆశాప్రియ, పఠనం అడవి రాజుబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.